శాస్త్రాలు మనం కుజుడి గురించి చెప్పుకున్నాం. కుజుడు ఎవరికైనా సరే శక్తినిస్తాడనమాట. మనం పనిచేయాలంటే మంచి శక్తి ఉంటే కానీ పని చేయలేము. గోడంత ఆలోచన ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, గోడంత నాలెడ్జ్ ఉండొచ్చు, ఎంతో ప్రతిభ ఉండొచ్చు. ఎన్నున్నా కూడా శక్తి లేకపోతే ఎందుకు పని? అందుకని శక్తి ఉంటేనే మనం చేయదలసిన వాటికి సాకారం జరుగుతుంది, సాకారం అవుతాయి ఆలోచనలన్నీ కూడా. అలాంటి ఆలోచనలన్నీ సాకారం చేసేవాడు, అలాంటి శక్తినిచ్చేవాడు కుజుడు. ఈ కుజుడు గురించి ఏం చెప్తారంటే, సంకల్ప బలం. సంకల్పం ఉండొచ్చు కానీ సంకల్ప బలం లేకపోవచ్చు మళ్ళీ. అంటే చాలా పనులు చేయాలని ఉంటుంది కానీ కుజుడు బాగుండకపోతే కనుక ఊరికి అనుకోవటమే కానీ చేసేది ఉండదు. కానీ సంకల్ప బలం ఎవరిస్తారంటే కుజుడు ఇస్తాడు. ఇంకా ఈ కుజుడి వల్ల ఒక వ్యక్తికి వచ్చేది ఏంటంటే, పరిస్థితుల్ని ఎదుర్కోవడం, వాటిని అధిగమించడం. మనకు ప్రతికూల పరిస్థితులు కనిపిస్తుంటే వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవడం ఎలాగా? ఒక పరిస్థితి మనకు ఇబ్బందికరంగా ఉంటే దాని ద్వారా ఒక మంచిని ఎలా బయటికి తెచ్చుకోవాలి దాంట్లో నుంచి, అలాంటివన్నీ కూడా కుజుడి యొక్క ప్రభావం వల్ల మనకు లభిస్తాయి. ప్రతికూల పరిస్థితులు అంటే, గురువు గారు ఏకాంత సహచరులు అని చెప్పి ఒక పుస్తకం ఉంది. దాంట్లో ఆయన మొదటిసారి హిమాలయ యాత్రలో వెళ్తున్నప్పుడు కింద నుంచి ఎలా కొండలెక్కి వెళ్తూ ఉంటే రకరకాలవన్నీ చూస్తారు, వాటి గురించి చెప్తూ ఉంటారు. ఆ చెప్తున్నప్పుడు ఒక చోట ఏం చెప్తారంటే, గంగానది పరవళ్ళు తొక్కుతూ అలా వెళ్తూ ఆ రాయి పెద్ద రాయి అడ్డొచ్చింది. రాయి అడ్డొస్తే ఏం చేస్తుంది, దాన్ని ఆ నీళ్లు రాయి మొత్తాన్ని చుట్టుముట్టి ఇలాగా అటువైపు వెళ్తాయి తప్ప ఇంకోలా కాదు. అది ఎలా జరిగింది అంటే, ఆ గంగానది యొక్క వేగం వల్ల ఆ రాయిని చుట్టి అటువైపు వెళ్ళి ప్రవహిస్తుంది, రాయిని అలాగే ఉంచింది. ఇంకా ఎక్కువ వేగం అయితే రాయి కూడా లేచి వెళ్ళిపోవచ్చు. మెల్లిమెల్లిగా ఏమవుతాయంటే ఈ రాళ్ళు ఇవన్నీ కూడా వేగ ప్రవాహానికి, నీళ్ళ యొక్క వేగ ప్రవాహం వేగానికి కొంచెం 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 అయిపోయి ఇసకలాగా అయిపోతాయి, అవన్నీ కాస్త కాస్త కట్ అయిపోయి. ఇలాగా ప్రతికూల పరిస్థితులు ఏమైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవటం, సాహసం చేయటం, పరిస్థితుల్ని మనకి వీలుగా మలుచుకోవడం, దేనైనా అడ్డంకి వస్తే దాన్ని తొలగించుకోవడం, యుద్ధం చేయటం, ఇలాంటివన్నీ కూడా కుజుడు ఒకళ్ళకి ప్రసాదించే లక్షణాలు అన్నమాట. కుజుడు ఇంకా ఏం చేస్తాడంటే, పర్సనాలిటీ కుజుడి ద్వారా తెలుస్తుంది. పర్సనాలిటీ అంటే ఏం చెప్పుకున్నాం, లోవర్ మైండ్ అండ్ ఆ కింద ఉన్న డిజైర్ బాడీ, తర్వాత ఇంద్రియ బాడీ, వీటికి సంబంధించింది ఏదైతే ఉందో అదంతా కూడా పర్సనాలిటీ. అంటే నేను నాది అంతవరకే, అంతవరకు ఏదైతే ఉందో స్వార్థం, ఒక రకంగా చెప్పాలి స్వార్థపర జీవితం ఏదైతే ఉందో దాని గురించి కుజుడు చెప్తాడు. ఈ కుజుడి యొక్క పాజిటివ్ లక్షణాలు మనిషిలో ఉంటే అతను ఎలా ఉంటాడంటే, చాలా క్విక్గా ఉంటాడు, చాలా షార్ప్గా వాళ్ళు ఆలోచించగలరు. అలాగే బాగా ఒక డెసిషన్ తీసుకుంటే ఫామ్గా ఉంటుంది, మాట్లాడి వీల్లేదన్నమాట. రాముడు అడవికి వెళ్ళాలి అని చెప్పి ఎవరు చెప్పారు? కైకి చెప్పింది, మీ నాన్న చెప్పాడని. దశరథుడు చెప్పలేదు స్వయంగా, కానీ కైకేయి ద్వారా రాముడు విని, సరే నేను గడవకి వెళ్ళిపోతున్నాను అంటే, అంతట్లో దశరథుడు మూర్ఛ నుంచి లేచి, నేను వరం అయితే ఇచ్చాను, మళ్ళీ నేనే చెప్తున్నాను, నువ్వు రాజ్యం వేలు, అంతగా నువ్వు అనిపిస్తే కనుక నేనే చెప్తున్నా కాబట్టి నువ్వు అది, నేను వరం ఇచ్చినా కూడా దాన్ని నేనే విత్డ్రా చేసుకుంటున్నాను, మానేసి అడవులకు వెళ్ళకు. అలా కాదంట, రాజ్యం ప్రకారం రాజనీతి ప్రకారం నువ్వు నన్ను జైల్లో పడేసి రాజ్యాన్ని నువ్వు తీసుకో, ఇలాగ సలహాలు ఎన్నో ఇస్తాడు, ఎన్ని ఇచ్చినా సరే రాముడు దాని నుంచి డీవియేట్ అవడం. అలాంటి ఒక వజ్రం లాంటి కఠినమైన స్థితిలో మనస్సును ఉంచడం అనేది కూడా కుజుడు జరుగుతుంది. కుజుడు వల్ల కఠిన నిర్ణయాలు తీసుకోవడం, సడన్ నిర్ణయాలు తీసుకోవడం, త్యాగం చేయటం. త్యాగం చేయటం అంటే మనం ఎలా అనుకుంటాం అంటే ఏదైనా వదులుకోవడం అనుకుంటాం. త్యాగం చేయడం అంటే జస్ట్ వదులుకోవడం కాదు, చాలా అందమైన జీవితం ఉంది సిద్ధార్థుడికి, చక్కటి భార్య ఉంది, రాహుల్ చిన్నపిల్లవాడు బాగున్నాడు, గొప్ప చక్రవర్తి బింబిసారుడు కొడుకు, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఆయన ఏం చేశాడు, చక్రవర్తి నెక్స్ట్ ఇతనే అయినప్పటికీ ఏం చేశాడు, ఒకసారి సరదాగా అలాగా షికారు వెళ్దామని బయటకు వచ్చాడు, ముసలాడిని చూశాడు, బాధపడ్డాడు, ముసలాడు అయిపోయాడేంటి నాకులాగా అందంగా యువకుల్లో లేడి అనుకున్నాడు, ఇంకొంచెం దూరం వెళ్ళాడు, ఎవరికో రోగం వచ్చింది, ఇదేంటి ఆరోగ్యంగా లేడి రోగంగా ఉన్నాడు అనుకున్నాడు, ఇంకొంచెం దూరం వెళ్ళాడు, అక్కడ చచ్చిపోయిన వాడిని తీసుకుపోతుంది, ఇదేమిటి అని అడిగాడు, అతను శరీరం వదిలేసాడు వాడిని తీసుకుపోతున్నాడు అని చెప్పాడు పక్కన ఉన్నవాడు, అదేమిటి మృత్యువ, ఇవేంటి రోగం ముసలితనం మృత్యువు ఇందున్నాయా భూమి మీద, ఇవి ఉండకుండా ఉండాలి, ఇప్పుడేం చేయాలి. వెంటనే తన రాజ్య సుఖాలన్నీ త్యాగం చేశాడు క్షణంలో, అంటే లేచి వెళ్ళిపోయాడు అడవి, వెళ్ళిపోయి తపస్సు చేయడం. అలాంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకునే శక్తి కుజుడి వల్ల వస్తుంది. అలాగే సమర్థ గురు రామదాసుగా ఉన్నప్పుడు గురువు గారు, వాళ్ళ తండ్రి లేరు ఆయనకి, అన్నగారు పెంపకం, అప్పుడు ఆయన పేరు నారాయణ. చిన్నపిల్లవాడు ఎప్పుడు జపం ధ్యానం తపస్సు అంటూ ఉంటే వాళ్ళ అమ్మ చూసి, ఓ లాభం లేదు వీడికి పెళ్లి చేస్తే కానీ పిచ్చి కుదరదు అని చెప్పి, వాళ్ళ అన్నను అమ్మ కలిసి ఏం చేశారు, పెళ్లి సంబంధాలు చూసి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశారు. ఇవేమి ఇష్టం లేదు దీనికి, నారాయణ అంటే సమర్థ గురు రామదాస్ గారి చిన్నప్పుడు పేరు నారాయణ, నారాయణకి ఇష్టం లేదు, ఇష్టం లేకపోతే ఎలాగోలా తీసుకొచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు. పెళ్లిపీటల మీద కూర్చోబెట్టేసరికి బ్రహ్మగారు ఏం చేస్తారంటే, మంత్రాలు చదువుతూ తాళి కట్టే ఆ సమయానికి సావధాన్ అని వస్తుందన్నమాట, సావధాన్ అన్నారు. వెంటనే సావధాన్ అంటున్నాడు, ఎవరిని సావధానం అంటున్నాడు, నేను ఇంకా ఒకసారి ఈ అమ్మాయికి మెడలో తాళి కట్టేస్తే నా జీవితం అంతా ఈ అమ్మాయి తోటి సరిపోతుంది, ఈ సంవత్సరం పిల్లలు అదే ఇవ్వాలకు అందరూ కూడా ఉంటుంది, అంతే తప్ప నేను ఇంకా రాముడిని దర్శించేది ఏమో, నా కార్యక్రమాలు అన్నిటికీ అడ్డొచ్చేస్తుందని చెప్పి అప్పటికప్పుడు లేచి ఒక ఉదుటిన పెళ్లిపీటర్ల నుంచి లేచి పారిపోతాడు. అలాంటి అప్పటికి అలాంటి నిర్ణయం తీసుకోగలిగే శక్తి కుజుడి వల్ల వస్తుంది. ఇంకా కుజుడు ఏం చేస్తాడంటే, వివేకానందుడి జీవిత చరిత్ర చూస్తాం, వివేకానందుడి జీవిత చరిత్రలో ఆయన సుఖాలకి ఏమి పెద్దగా, అలాగే ఇంద్రియ సుఖాలకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎప్పుడు చూసినా దేవుడు చూసావా అని అడుగుతూ రామకృష్ణ పరమహంస గారి దగ్గర ఆగాడు, ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఒకరోజు ఏమవుతుందంటే, ఆయన ఎదురుకుండా ఉన్న ఇంట్లో ఒక అమ్మాయిని చూస్తాడు, చూసినప్పుడు ఇంట్లో ఒక రకమైన భావం కలుగుతుంది, ఆ భావాన్ని తప్పు నా ఆలోచన భావం, దీన్ని నేను పనిష్మెంట్ ఇచ్చుకుంటానని చెప్పి వెంటనే ఏం చేస్తాడు, చెయ్యి తీసుకెళ్ళి పెనం మీద పెడతాడు, కాలిపోతుంది చెయ్యి, అలా చెయ్యి. అలాగా ఒక వ్యక్తిలోని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో, అంతఃశత్రువులారు వాటిని అధీనంలోకి తెచ్చుకోవాలంటే కుజుడు యొక్క సహాయం తప్పనిసరిగా కావాలి. అలాగా వివేకానందుడు చెయ్యి కాల్చేసుకుని తన మీద మనసు మీద తను ఆధిపత్యం సంపాదించుకున్నానని ఆయన చెప్పుకుంటాడు. అలాగే యుద్ధాలు, ఈ కుజుడి వల్ల యుద్ధాలు అవి జరగడానికి అవకాశం ఉంది. అలాంటి యుద్ధం చేసి యుద్ధంలో ఉన్న బ్లడ్ షెడ్ అంతా చూసి అశోక చక్రవర్తి ఏం చేశాడు, వెంటనే ఈ రాజ్యం, ఈ అధికారం, ఈ దర్పం ఇవన్నీ నాకు వద్దు అని పక్కన పెట్టేసి బుద్ధం శరణం గచ్చామి అన్నాడు. అలాంటి అనగలిగే స్థితి ఒక వ్యక్తికి కుజుడి వల్ల వస్తుంది. ఇంకా పాజిటివ్ చెప్పుకున్నాను, పాజిటివ్లు ఏంటి, క్విక్గా డెసిషన్ తీసుకోవడం. మరి పెళ్లిపీటల మీద కూర్చొని చక్మని లేచి పారిపోవడం అంటే చాలా క్విక్ డెసిషన్, అది అప్పటికప్పుడు అనుకున్నది. షార్ప్నెస్, చాలా షార్ప్గా ఆలోచిస్తారు వాళ్ళు. షార్ప్గా ఆలోచించడం అంటే ఏంటంటే స్ప్లిట్ సెకండ్లో తడుతుందన్నమాట ఆలోచన. ఎప్పుడో అలా గంటల గంటల ఆలోచిస్తుంది, తర్వాత చాలా ఫామ్గా ఉంటుంది, దాన్ని ఇంకెవరు మార్చలేరు. రాముడి నిర్ణయాన్ని ఎవరు మార్చలేకపోయారు. అలాగే సమర్థగురు రామదాస్ గారిగా అవుతున్నప్పుడు ఆయన నిర్ణయాన్ని ఎవరు మార్చలేకపోయారు. అలాగే వివేకానంద నిర్ణయాన్ని ఎవరు మార్చలేకపోయారు. మహాత్ముల చరిత్రలో చాలా వరకు త్యాగం అంటే ఈ భౌతిక సుఖాలను అన్నింటినీ త్యజించి ఆధ్యాత్మిక జీవితం ఒకటి ఉంది, దాని వైపు వెళ్ళాలి అనే ఒక రకమైన షిఫ్ట్ అనమాట. దీంట్లో దాంట్లోకి ఆ రకమైన షిఫ్ట్ అంతా కూడా కుజుడు వల్ల వస్తుంది. ఇంకా నెగిటివ్ సైడ్ తీసుకుంటే బ్రుటాలిటీ, బ్రుటాలిటీ అంటే క్రూరత్వం, అలాగే వైలెన్స్, ఇది కూడా అలాంటిదే. తర్వాత కేర్లెస్నెస్, ఏమి పట్టించుకోకుండా అన్నింటినీ ఊరికే సరిగ్గా శ్రద్ధగా చేయకపోవడం, అశ్రద్ధతో చేయడం, ఇలాగ బ్రుటాలిటీ, హింస, తర్వాత అణిచివేయడం, అణగదొక్కేయడం, తర్వాత యుద్ధం చేయడం, అనవసరమైన విషయాల మీద పట్టుదల, తర్వాత అశ్రద్ధగా చేయడం, ఇలాంటివన్నీ కూడా కుజుడు యొక్క నెగిటివ్ సైడ్. ఇవి మనం ఎలా తెలుస్తాయంటే ఒక వ్యక్తిని చూసినప్పుడు వాడు శ్రద్ధగా పనిచేస్తున్నాడా. ఇందాక మనం పంచకోశ వాటిల గురించి చెప్పుకున్నాం, విజ్ఞానమయ కోశంలోకి వచ్చేప్పటికి శ్రద్ధ ఉండాలి వాడికి. శ్రద్ధ లేకపోతే గురువు గారు చెప్పిన ఫస్ట్ కండిషన్ ఏంటంటే శ్రద్ధ విశ్వాసం ఈ రెండు ఉండాలి. కుజుడు బాగా ఉన్నవాడికి శ్రద్ధ విశ్వాసం ఉంటాయి, కుజుడు బాగా లేని వాడికి కేర్లెస్గా ఉంటాడు. అంత మహాత్ముడు చెప్తున్నా కూడా వాళ్ళు అనుకున్నట్టు దాన్ని అర్థం చేసుకుంటారు. ఎక్కడ వస్తుందంటే
అంకుల్, ఒకసారి నేను కాల్ చేస్తాను, ఎవరిని యాడ్ చేయడానికి కుదరట్లేదు, మీరు కాల్ చేశారు కదా.
నేను కాల్ చేశాను,
ఒకసారి నేను చేసి కాల్ ఏం చేసేయండి, నేను కాల్ చేస్తాను.
నువ్వు చేసే కాల్ అండి,
అంటే మీరే కాల్ చేశారు, మీరేం చేయాలి. అంకుల్ తుప్పాలు రావట్లేదు అంకుల్,
లేదు
ఇక్కడ యాడ్ చేస్తాను అయితే. హాయ్ అంకుల్, ఇది యాప్ నేను క్యామ్ ఆఫ్ చేసేయండి మీరు, నేను అందరినీ యాడ్ చేస్తాను.
ఇంకా
స్టార్ట్ చేసేయండి.
కుజుడు కుజుడు పర్సనాలిటీని ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఎవరిలో ఉన్నా సరే మనం పాజిటివ్ కుజుడు లేకపోతే నెగిటివ్ కుజుడు లక్షణాలు చెప్పుకున్నాం. ఒక వ్యక్తిలో ఇవి కనిపిస్తుంటే, శ్రద్ధగా పనిచేస్తుంటే కుజుడు బాగా ఉన్నట్టు గుర్తు. ఆ కుజుడు బాగా ఉన్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళకి బాగా సూట్ అయ్యే యోగం కర్మయోగం. అంటే యోగ కర్మ సుకౌశలం, కర్మలు బాగా చేస్తారు వీళ్ళు. అలా బాగా ఉన్న కుజుడు ఉండటం వల్ల గురువుగారు తన జీవిత చరిత్రలో చెప్తారు, గాంధీజీ ఆశ్రమంలో నేను నేర్చుకున్నది ఏ పని అయినా సరే శ్రద్ధగా చేయటం, ప్రేమతో చేయటం, ఇష్టపడి చేయటం, ఇది నాది అనుకుని చాలా మనస్సంతా దాని మీద పెట్టి చేయటం, ఇదే సాఫల్యానికి సూత్రం అని చెప్తారు. అది కుజుడు బాగా ఉంటే వచ్చే ఒక లక్షణం అన్నమాట. తర్వాత ఈ సూర్యుడు అలాగే యురేనస్ అంటాం వరుణుడు, ఈ ఇద్దరు కూడా చాలా పాజిటివ్ ప్లానెట్స్. పాజిటివ్ ప్లానెట్ అర్థం మనకు శక్తిని ఇచ్చేవాళ్ళు, మిగతా అందరూ కూడా ఇస్తారు. వీళ్ళు ఇచ్చే సూర్యుడేమో ఆత్మ ప్రకాశం గురించి, ఆత్మ జ్ఞానం గురించి, వరుణుడేమో భగవత్ శక్తిని మన దగ్గర తీసుకొచ్చేవాడు అనమాట. భగవంతుని చుట్టూ ఆవరణలు ఏముంటాయి, ఆవరణలు మనకేమున్నాయి, అవే మనకేముంటాయంటే ఆవరణలు అష్టవిధ ప్రకృతి, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారం, ఇలాగ 8 రకాల ప్రకృతి ఉంటుంది. అదంతా కూడా మనలోని జీవాత్మని కప్పివేసి ఉంచుతుంది. అలాగా ఈ కప్పేసి ఉంచే పొరలన్నీ కూడా వరుణుడు అనేది. ఈ కప్ప ఉంచడం వల్ల ఉపయోగం ఏంటంటే వీటి ద్వారా మనం లోపల ఉందని తెలుసుకోగలం. వరుణుడు మనందరికీ కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్తాడు. ఒక వరల్డ్ సర్వర్, లోక సేవకుని తయారు చేయడానికి కావాల్సిన జ్ఞానం అంతా ఇస్తాడు, అబండెన్స్ అంతా ఇస్తాడు, అనంతమైన ప్రాణాన్ని ఇస్తాడు. ఇవన్నీ కూడా వరుణుడి వల్ల వచ్చాయి. ఈ సూర్యుడు వరుణుడు తర్వాత మోస్ట్ పాజిటివ్ ప్లానెట్ మార్స్ అంటే కుజుడు. ఈ కుజుడు వల్ల మనకు బాగా అర్థం చేసుకోవాలండి కుజుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథ గుర్తు తెచ్చుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వరుడు 6 కృత్తికలు పెంచుతారు ఆయన్ని. కృత్తికలు సప్తమహర్షులు ఉన్నారు కదా, సప్తమహర్షులు భార్యలు, సప్తమాతృగులు. కాకపోతే ఇక్కడ 6 ఇంకొకటి సీక్రెట్గా ఉంటుందన్నమాట. 6 ఈ పిల్లవాడిని పెంచుతారు కదా, పెంచి పెద్ద చేస్తారు. అందుకని ఆయనకి షణ్ముఖుడు అని పేరు. ఈ షణ్ముఖుడు దేవతల యొక్క సేనాధిపతి. ఈ దేవతల యొక్క సేనాధిపతి వచ్చి ఏం చేశాడు, తారకాసుర సంహారం చేయటంలో ఆ తారకుడు అడిగిన వరం ఏంటంటే శివుడికి పుట్టిన పిల్లవాడే నన్ను చంపాలని. శివుడు ఎప్పుడూ విరాగి, పెళ్లి చేసుకోడు కాబట్టి ఇంకా నాకు భయం లేదు కావను అని వాడు ధైర్యంగా ఉన్నాడు. అలాంటి వరం పొందిన వాడిని చంపడానికి శివుడికి పార్వతికి వివాహం అవటం, వాళ్ళ ద్వారా సుబ్రహ్మణ్యేశ్వరుడు రావటం, ఆ తారకాసురుడిని చంపడం అనేది జరిగింది. ఇదంతా కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథలు, అదే సుబ్రహ్మణ్యేశ్వరం వీటిని చూస్తే మనకు కుజుడు యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. కుజుడు అపరాజితుడు అంటే ఎవరూ ఆయన్ని ఓడించలేరు, సుబ్రహ్మణ్యేశ్వరుని ఎవరూ ఓడించలేరు. అలాగే మనం కుజుడు మన దగ్గర మన జాతకంలో బలంగా ఉంటాయి, మనల్ని కూడా ఎవరు ఓడించలేరు, మనకు ఎప్పుడూ విజయం. ఎందుకంటే అలాంటి బలం ఉంటుంది ఆయన నామాల్లో. ఒక నామం అనంత శక్తి అయ్యే నమ, అనంతమైన శక్తి ఉంది కుజుడికి. అలాగే భూమికి రాజు ప్రస్తుతం, ఈ భూమి మొత్తానికి రాజు ఎవరంటే సనత్కుమారులు. ఈ సనత్కుమారులు శుక్రగ్రహం మించి మన భూమి మీదకి వచ్చారు. ఆ సనత్కుమారుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వరుడు హయ్యెస్ట్ అనుకుంటే కుజుడు గోళం. కుజుడు ఒక గోళం అనుకుంటే దానికి సంబంధించిన దైవీతత్వం ఏదైతే ఉందో అది సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు మనలో ఉన్న, ఇందాక చెప్పుకున్నాం, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేవి 6 అంతఃశత్రువులు అన్నమాట. మన లోపలే ఉంటాయి ఈ శత్రువులు, బయట ఎక్కడ ఉంటాం. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో చెప్తాడు, నువ్వు అంతా జయించావు కానీ నీలో ఉన్న అంతఃశత్రువులు జయించలేదు. అంతఃశత్రువులు జయించాలంటే మనకు ఎవరు సహాయపడతారంటే ఈ కుజుడే సహాయపడతాడు. ఈ కుజుడి సహాయం వల్ల మనలో ఉన్న దుర్గుణాలని మనం దమిస్తాం, మనం వాటిని జయిస్తాం. జయించి ఎప్పుడైతే ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడి సహాయం తీసుకుంటామో అప్పుడు అపజయం ఎరుగని వాడు కాబట్టి కుజుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. అలాంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క శక్తి ఈ కుజగ్రహం ద్వారా మన వ్యక్తిత్వం మీద పనిచేసి మనలో ఉన్న అంతర్గతమైన దోషాలు, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే 6 రకాల శత్రువులు జయించబడతాయి. దీనికే కృష్ణుడు ఏం చెప్పాడంటే, ఉద్ధరే ఆత్మనాత్మానం. ఎవరిని ఎవరి ఆత్మని వాళ్లే ఉద్ధరించుకోవాలి, స్వయం ప్రతిభతో ఉద్ధరించుకోవాలి అని చెప్తే, ఇదంతా కూడా జరగటానికి ముందు చాలా కాలం ఏమవుతుందంటే, ఇదంతా జరగడానికి ముందంటే మనలో ఉన్న కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలను జయించాలంటే ముందు అవి ఉన్నాయని తెలియాలి వీరికి. అవి ఉన్నాయని తెలిసే జ్ఞానం కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత కానీ రాదు. అలాగ ఆ జ్ఞానం మనకు వచ్చే ముందు జరిగేది ఏంటంటే యుద్ధాలు, బ్లడ్షెడ్, ఇంకా మనం స్వార్థంగా జీవించడం, ద్వంద్వాల్లో కొట్టుకోవడం, అంటే నాకు నన్ను మెచ్చుకున్నారు నన్ను తిట్టారు, అపజయం జయం, మానం అవమానం, సుఖం దుఃఖం, బాగుంది బాగలేదు, ఇలాంటి వాటిలన్నింటిలో ద్వంద్వాలలో పడి ఉంటాం. అలాగే విప్లవం వర్ధిల్లాలి, నక్సలైజం పెరగాలి, మావోయిజం వర్ధిల్లాలి, ఇలాగ రకరకాలుగా విప్లవాలు చేయటం, ఇంకా అరాచకం సృష్టించడం అంటే ఏది ఆర్డర్లీగా లేకుండా చేయటం, రక్తపాతం కొట్టి చంపేయడం, కోసేయటం, రకరకాల బ్లేడ్లతో కోసేయడం, బ్లేడ్ బ్యాచ్లు ఇలాంటివంటే చేస్తాడు, వీళ్ళందరికీ కుజుడు బాగలేడు అనమాట. అలాగే హత్యలు చేయటం, ఇలాంటివి అన్నింటిలోంచి ఈ బ్రుటాలిటీ అని చెప్పుకున్నాం కదా, బ్రుటాలిటీ, వైలెన్స్, కేర్లెస్నెస్, అలాగే వీటన్నింటిలోంచి మాలిన్యాల్లోంచి బయటపడాలంటే కుజుడు సహాయం తప్పనిసరి. నెగిటివ్ సైడ్ ఆఫ్ కుజుడు ఉన్నప్పుడు ఇందాక చెప్పుకున్నాం అని, ఇప్పుడు అలా కొంతకాలం జరిగిన తర్వాత వాళ్ళు ఒక ఆలోచన వస్తుంది, ఏంటి ఇలా చేస్తున్నాను నేను, ఇలా ఉండకూడదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ మనకు వివేకానందుడు జీవిత చరిత్రలో కనిపిస్తుంది. ఆయన యూరోప్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక చోటకి వెళ్తారు, వెళ్ళినప్పుడు ఒక లేడీ చాలా ఏడుస్తూ మాట్లాడుతుంది ఆయనతో. ఆమె ఏమంటుందంటే, నా కొడుక్కి ఒక చిత్రమైన రోగం ఉంది స్వామి. ఏంటమ్మా అంటాడు. ఏమిటమ్మా అంటే, ఏం లేదు, ఎవడు కనిపిస్తే వాడిని పొడి చంపేస్తాడు అంతే, అంతకంటే ఏం లేదు వాళ్ళు. ఇప్పుడు ఆయన ఆలోచిస్తారు, ఇదేంటి ఊరికే ఎందుకు పొడి చంపేస్తాడు. ఒక మనిషి తయారవ్వాలంటే ముందర ఆలోచనలు ఉండాలి, ఆలోచన తర్వాత సృష్టి నిర్మాణం ఎలా జరుగుతుందో ఖచ్చితంగా ఒక వ్యక్తి నిర్మాణం కూడా అలాగే జరుగుతుంది. వ్యక్తిని మనం సరిగ్గా నిర్మించగలిగే స్థితి తల్లికి ఒక్కడానికే ఆ గొప్పతనం ఉంటుంది. తల్లి పిల్లల్ని కనటంతో పాటు వాళ్ళ వ్యక్తి నిర్మాణం కూడా తనే చేస్తుంది, వ్యక్తిత్వ నిర్మాణం అదంతా చేస్తూ ఈ భూమి మీదకి ఒక మహాత్ముడినో ఒక దుర్మాత్ముడినో భూమి మీదకి దింపుతుంది. ఇది నిజం, ఒప్పుకున్న ఒప్పుకోపోయింది. ఇక్కడ ఈ పర్టికులర్ సిచ్యుయేషన్లో వివేకానంద స్వామి ఆవిడతో మాట్లాడితే, నువ్వేం చేస్తావమ్మా అని అడిగారు. నేను నీ పిల్లవాడు పుట్టే ముందు ఒక కషాయ దుకాణంలో పనిచేస్తాను కబేళ. అక్కడ ఏంటి ఆవిడ పని, కింద పడిపోయిన మేక లేకపోతే గొర్రె తలను తీసేయడం, క్లీన్ చేయడం. అలా చేసినందుకు ఆవిడకి డబ్బులు వస్తాయి. ఇంకేమి నేను చేయలేను, అందుకని అదే చేస్తున్నాను. ఈ లోపల నాకు పొట్టలో వీడు బిడ్డ ఉన్నాడు, నేను గర్భిణిని. అక్కడ నా ఉద్యోగం ప్రకారం ఎన్ని తలలు కింద పడితే అన్ని రూపాయలు వస్తాయి నాకు. ఒక తల తీసేయడం, శుభ్రం చేయడం, అక్కడ లెక్కేసుకోవడం, అలా రోజుకి 10 తలలు పడ్డాయి అనుకోండి, 10 రూపాయలు వస్తాయి. 100 తలలు పడితే 100 రూపాయలు వస్తాయి. అప్పుడు నేను చూస్తూ ఉండేదాన్ని, ఎన్ని తలలు పడతాయా, ఎన్ని రూపాయలు వస్తాయా అని అలా అనుకుంటున్నప్పుడే ఈ పొట్టలో నాకు ఈ బిడ్డ ఉన్నాడు. తర్వాత వీడు పుట్టాడు, పుట్టి కాస్త పెద్ద అయిన తర్వాత అందరినీ చంపడం మొదలుపెట్టాడు అని చెప్పింది. వివేకానందుడికి విషయం మొత్తం అర్థమైపోయింది. చూసావా, నువ్వు గర్భిణీగా ఉన్నప్పుడు ఏం ఆలోచించావంటే ఎన్ని తలకాయలకి ఎంత పడతాయో, ఈ రోజు గడుస్తుంది బాగా, రేపు ఇన్ని వస్తాయో లేదో ఇలా అనుకుంటూ జీవించావు, కాబట్టి పుట్టినవాడికి ఆలోచన అంతా కూడా ఎన్ని తలలు పడేద్దామా అని ఆలోచన ఉంది అని వివేకానందుడు ఆ విషయం తెలుసుకున్నాడు. ఇక్కడ మనం ఈ కుజుడికి సంబంధించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి తల్లి, ఇప్పుడు చెప్పుకున్న సంఘటనలో ఉన్న తల్లి ఆ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు ఏం ఆలోచించిందో అదంతా కూడా కుజుడు యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఈ కుర్రవాడి మీద ఉండి వీడు కనిపించిన వాళ్ళ ఉడికి ఎలా పొడి చంపేస్తుంటాడు. మరి ఇలాంటి వాటికి ఏమన్నా పరిష్కారం ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది పరిష్కారం, అది సుబ్రహ్మణ్య ఆరాధన. అలా చేసుకోవచ్చు. అలాగే హోమియోలో మంచి మెడిసిన్ ఉంది, హెపార్సల్ఫ్ అని చెప్పి, అది ఇస్తే హెపార్సల్ఫ్ వాడు కూడా ఊరికి అలా మనుషుల్ని అలా సరదాగా చంపేస్తుంటాడు అనమాట. చంపినట్టు కూడా పెద్దగా పట్టించుకోవాడు, ఏముంది పొడిస్తే ఏమని చూద్దాం అనుకున్నాం అంటాడు. అలాంటివన్నీ కూడా మనకు కుజుడి వల్ల సంక్రమించే లక్షణాలు అనమాట. ఈ ద్వంద్వాలని దాటడానికి కుజుడు మనిషికి ఉపయోగపడతాడు అని చెప్పుకుంటున్నాడు. ఇలాంటి ద్వంద్వాలు దాటడానికి ఆలోచన ఎప్పుడు వస్తుందంటే నేను చేస్తున్న తప్పు అని వారికి ఒక రియలైజేషన్ రావాలి. బుద్ధుడి దగ్గరికి అంగుళీమాలుడు అనే పట్టణ వచ్చాడు. అంగుళీమాలుడు అంటే అర్థం, అంగుళి అంటే వేలు. అతను ఏం చేస్తాడంటే ఎవరిని చంపేస్తే వాళ్ళ బొటన వేలు కట్ చేసి ఆ బొటన వేళ్ళన్ని దండగా చేసుకుని మెడలో వేసి తిరుగుతూ ఉంటాడు వాడు, నరరూప రాక్షసుడు. అలాంటి వాడు బుద్ధుడి దగ్గరికి వస్తాడు, ఈయన్ని కూడా చంపేద్దామని. కానీ చిత్రం ఏంటంటే బుద్ధుడి యొక్క తేజస్సు, ఆయన జ్ఞానానికి వాడు దాసోహం అయిపోయి ఆయన శిష్యుడిగా మారిపోతాడు. అలాగే శిష్యుడు ఒక వేశ్యని శిష్యురాలుగా చేసుకుంటాడు. అలాగే క్రైస్ట్ కూడా ఒక వేశ్యని శిష్యురాలుగా చేసుకుంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నానంటే వాళ్ళకి అంతర్గతంగా వాళ్ళు చేస్తున్న పని తప్పు అని తెలిసినా కూడా చేస్తూ ఉంటారు. ఏదో సమయం దొరకంగానే ఏం చేస్తారండి వాళ్ళు, అంతవరకు ఉన్న సడన్గా అప్పటికి మానేసి వెంటనే మారిపోగలరు. అలాంటిది కుజుడు ఇచ్చేవాడు. ఆ కుజుడు ఇచ్చేది ఇంకోటి ఏంటంటే విపరీతమైన భక్తి కూడా ఇస్తాడు కుజుడు, కర్మయోగంతో పాటు భక్తి యోగం కూడా. ఇంకా వాళ్ళంత వీరభక్తులు అనమాట. అప్పటివరకు దేవుడు లేడు దేవుడు లేడు, ఉంటే చూపించు అని హడావుడి చేసిన వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి నమ్మకం కుదిరిందో ఇంక దేవుడే ఉన్నాడు ఇంకెవడు లేడు అని మాట్లాడతారు. అంతవరకు అలా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఇలాగ మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు అన్నదానికి ఏంటంటే వాళ్ళు వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని చెప్తారు. అలాగే ఇంకా కుజుడు మన లోవర్ నేచర్ ఏదైతే ఉందో, లోవర్ నేచర్ అంటే కోరికల్ని అనుసరించి ఆలోచించే మనస్సు, కోరికలు ఉన్న శరీరం, అలాగే దాని ప్రకారం పనిచేసే ప్రాణ శరీరం, ఈ శరీరం భౌతిక శరీరం ఇవన్నీ కూడా కలిపి లోవర్ నేచర్ అనుకుంటే వాటిల్లో పవిత్రతను తీసుకురావడం, అలాగే వ్యక్తిలోని జంతు లక్షణాలు దాటడం, ద్వంద్వాలను దాటడం, ఇవన్నీ కూడా గురువు సహాయంతో ఒక వ్యక్తి సాధించగలడు. దానికి కుజుడు యొక్క సహాయం కూడా చాలా అవసరం. గురువు యొక్క సహాయం అంటే ఏం చేస్తాడు గురువు, చాలామంది అనుకుంటారు గురువు ఏమో ఉపదేశం, చాలామంది గురువులు ఉపదేశం చేయరు అనేది గుర్తుపెట్టుకోవాలి. గురువు చేసే ఉపదేశం అంటే, ఉపదేశం అంటేనే అర్థం, పక్కగా దేశం అంటే ఒక చోటు అనమాట, ఉపదేశం అంటే పక్క చోటు, పక్కనే చోటు ఇస్తాడు అనమాట. గురువు ఏం చేస్తాడు తను కూర్చున్న చోటు పక్కన చోటు ఇస్తాడు, దా నువ్వు నా పక్కన వచ్చి కూర్చో అంటాడు. అంటే అర్థం ఏంటి, రాజుగారి సింహాసనం అన్నిటికంటే ఎత్తుగా ఉన్నతంగా ఉంటుంది. రాజుగారు చోటు ఇచ్చారంటే అర్థం ఏంటి, వీడిని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడం. అలా గురువు ఎప్పుడు కూడా వెలుగుగానే ఉంటాడు. ఆయన గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురు దేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనేది మనకు శ్లోకం, అది మంత్రం కూడా. సాక్షాత్ పరబ్రహ్మమే గురువు అంటే. కాబట్టి పరబ్రహ్మం ఏం చేస్తాడు, తన యొక్క శక్తితోటి ఎవరైతే తప్పు చేసిన వాడికి ఇది తప్పు ఇది రైట్ అని చెప్పకుండా రెండింటినీ చూపిస్తాడు ఒకేసారి. కృష్ణుడు విశ్వరూపం చూపించినప్పుడు ఈ దుర్యోధనుడు, భీష్ముడు, కర్ణుడు, తర్వాత గురువుగారు ద్రోణుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆయన నోళ్ళల్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరిని ఆయన అలాగ బఠానీ గింజల్లా నవిలి మింగేస్తున్నాడు. మింగేస్తుడు ఇదంతా చూశాడు కృష్ణుడి నోట్లో అర్జునుడు చూసి చివరికి ఏం చేశాడు, అమ్మో నీ విశ్వరూపం చూడటానికి భయం వేస్తుంది నాకు, ఇదివరకుట్లాగా సౌమ్యంగా నాలుగు చేతులతో కనిపించు, నాకు ఒళ్ళంతా వణికిపోతుంది, కంగా పడిపోతున్నాడు అంట, భయం వేస్తుంది. విశ్వరూపం చూసి భయపడ్డాడు యాక్చువల్గా అర్జునుడు. ఆ తర్వాత సౌమ్య రూపం చూసి అమ్మయ్య ఇప్పుడు నాకు అంతా తెలిసింది నిజమే అని ఒప్పుకున్నాడు. అంటే అర్జునుడికి మొట్టమొదట చెప్పింది ఏంటి, ఆత్మ అవినాశి, ఆత్మ శాశ్వతంగా ఉంటుంది, దాన్ని ఏమీ చేయలేదు, నయనం చెందంత శస్త్రాన్ని నయనం దాతి భావక అవన్నీ చెప్పి చివరికి ఏం చేశాడు, జ్ఞానయోగం కర్మయోగం జ్ఞానయోగం ఇవన్నీ వరుసగా చెప్పారు. తర్వాత అక్షర పరబ్రహ్మయోగం, రాజు విద్య, రాజకృషి యోగం, తర్వాత విభూతి యోగం, తర్వాత విశ్వస్వరూప సందర్శనం. నిన్ను చూపించిన తర్వాత అప్పుడు నిన్ను ఇలా చూడాలంటే ఏం చేయాలి అంటే భక్తి యోగం అని చెప్తారు. అప్పుడు ఆ భక్తి యోగం ఏదైతే ఉందో అది భక్తి యోగం అవ్వాలంటే కుజుడు బాగా ఉండాలి. అంటే భగవంతుని నేను అంతటా ఉన్న భగవంతుడిని చూడాలి. ఎలాగా అంటే మన మనస్సును మన అధీనంలోకి తెచ్చుకోవాలి, మన ఇంద్రియాలను మన అదుపులోకి తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా కుజుడు సహాయంతో మనం విజయం సాధించగలము. కాబట్టి అవన్నీ మనకు కుజుడు యొక్క ప్రభావం వల్ల వస్తాయి. ఇంకా
అంకుల్ ఒకసారి కాల్ ఏం చేస్తుంది, యాడ్ చేసిన వాళ్ళకి వాయిస్ రావట్లేదంట, మళ్ళీ ఒకసారి కాల్
సరే. ఇప్పుడు ఈ కుజుడు ఏం చేస్తాడంటే మనిషికి ఇలాగ కొట్టుమిట్టాడుతుంటే విప్లవం, తర్వాత అరాచకం, తర్వాత రక్తపాతం, హత్యలు, గొడవ, గందరగోళం, ఇవన్నీ లేకపోయినా కూడా మనిషి లోపల లోపల ఈ కామక్రోధాలతోటి నిండి ఉంటాడు. మూడు రకాల ఉన్నాయట నరకానికి వెళ్ళే ద్వారాలు, కామ, క్రోధ, లోపం. ఈ మూడు ద్వారా మనిషి ఎవరైనా సరే నరకానికి పోతాడని చెప్పి కృష్ణుడు డైరెక్ట్గా చెప్తాడు. వీటిలన్నిటి నుంచి బయటపడటానికి మనకు అటు కర్మయోగం, ఇటు భక్తి యోగం, ఈ రెండు భగవంతుడు ప్రసాదించాడు. అలాగా మరి మనిషికి ఇవన్నీ ఎండ్ చేయాలంటే ఏం చేయాలి, వాడికి మృత్యు అనేది ఒక ఒక వరంగా ఇవ్వాలి. ఆ వరంగా ఇచ్చే మృత్యు ఎవరి ద్వారా వస్తుందంటే కుజుడు ప్రభావంతో, యముడు ప్రభావం అంటే ప్లూటో, ఈ రెండు గ్రహాల ప్రభావం వల్ల వ్యక్తి జీవితం అక్కడితోటి ఆ భౌతిక జీవితం ఆగిపోతుంది. ఆగిపోయి మళ్ళీ ఫ్రెష్గా పుడతాడు, ఫ్రెష్గా పుట్టి మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాల్లో కుజుడు మళ్ళీ అతనికి సహాయం చేస్తాడు. ఇంకా మనకు ఈ శరీరంలో మూలాధారం, బేస్ సెంటర్, అలాగే స్ప్లీన్ సెంటర్, ఈ రెండింటిని, ఈ స్ప్లీన్ సెంటర్ ఏం చేస్తుందంటే సూర్యుడి నుంచి వచ్చిన కిరణాలను తను స్వీకరించి మనలో శక్తిని వచ్చేట్టుగా చేస్తుంది, సూర్యచక్రం. ఈ రెండింటి మీద కుజుడు కంట్రోల్ ఉంటుంది, మూలాధారం మీద, స్ప్లీన్ సెంటర్ మీద. ఈ రెండు చక్రాల నుండి కుండలిని శక్తి ఆ రెండిట్లోనూ పనిచేస్తూ ఉంటే మనిషి లోవర్ ప్లేన్స్లోనే ఉంటాడు. ఆ రెండిట్లోంచి ఈ కుండలిని శక్తి బయటికి రావాలంటే ఏం చేయాలంటే కుజ ప్రభావం మనకు బాగా తెలియాలి. ఇంకా ఏంటంటే మనిషి కొంచెం కొంచెం తన మీద తను కంట్రోల్ తెచ్చుకుంటూ ఉంటే గురు పరంపరతో కూడా లింక్ వచ్చేట్టు చేస్తాడు. హైరార్కి అంటే పరమ గురువులు ఉన్నారు, వాళ్ళకు ఒక కార్యక్రమం ఉంటుంది, ఆ కార్యక్రమం అంతా కూడా విశ్వ కళ్యాణం కోసమే అనేది ఏదైతే ఉందో అదంతా మనం కుజుడు ద్వారా సంపాదిస్తాం అన్నమాట. ఇంకా కుజుడు, వరుణుడు ఈ రెండింటి ఎఫెక్ట్ వల్ల సహస్రారం ద్వారా ఒక వ్యక్తి శంబళని గురు పరంపర ద్వారా కనెక్ట్ అవుతాడు. అంటే మొట్టమొదటి వ్యక్తి తను సాధన చేసుకుంటూ తన యొక్క ఎబిలిటీ, తన ఫిట్నెస్ని నిరూపించుకోవాలి. ఒక మాస్టర్ లేదా ఒక గురువు దృష్టిలో పడాలంటే ఏం చేయాలంటే మనకు శాస్త్రం చెప్తున్నట్టుగా, ధర్మం చెప్తున్నట్టుగా ఏవైతే మంచి కార్యక్రమాలు ఉన్నాయో అవి తను ఆచరిస్తూ వాటిని పాటిస్తూ నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తూ ఉంటే అప్పుడు మనం ఒక గురువు దృష్టిలో పడతాం. ఆ రకంగా ఒక వ్యక్తిలోని శక్తి ఏదైతే ఉందో దాన్ని కుజుడు చెప్తాడు అనుకుంటున్నాం. ఆ కుజుడు యొక్క శక్తిని ఉపయోగించి మనం ఏం చేస్తాం, మంచి పనులు చేయటం వల్ల గురువుల దృష్టిలో పడతాం. ఆ రకంగా గురువుతో కనెక్షన్ వస్తుంది, గురువు నుంచి ఇంకా నెక్స్ట్ శంబళతో కనెక్షన్ వస్తుంది. శంబళతో కూడా కనెక్షన్ రావడానికి అంతటికీ కూడా కుజుడు కారణం అవుతాడు. ఇలాగా ఈ కుజుడు మనకు సాధనలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాడు. ఇంకా చెప్పాలంటే మానవాళి కష్టాలు అర్థం చేసుకోవడానికి, మానవాళికి కష్టాలు ఉన్నాయంటే మానవులు మొత్తం భూమి మీద ఉన్న మానవులందరికీ ఉన్న కష్టాలు, శాస్త్రం ఏం చెప్తుందంటే, పెద్దలు ఏం చెప్తున్నారంటే రెండు రాసుల్ని అర్థం చేసుకోండి. ఆ రెండు రాసుల్లో ఏంటంటే ఒకటి ఆరవ రాశి అయిన కన్య, 12వ రాశి అయిన మీనం. ఆరు రోగాలు, రుణాలు, కష్టాలు ఇలాంటివి చెప్తుంది. 12వ రాశి ఏం చెప్తుందంటే మనం ఖర్చు పెట్టే విధానం, మనం దేనివల్ల ఇబ్బంది పడతాం ఇలాంటివన్నీ చెప్తుంది. వీటి మొత్తంలో ఏంటంటే ఈ రెండింటి యొక్క కంబైన్డ్ ఎఫెక్ట్గా మనిషి అజ్ఞానం, దారిద్ర్యం, తర్వాత కాంపిటేటివ్నెస్ పోటీతత్వం, ఇంకా జీవితం కోసం పోరాటం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, అలాగే లిమిటేషన్ ఒక పరిమితికి లోబడి ఉండటం, తర్వాత సెల్ఫ్ కండిషన్ ఎవరంటే వాళ్ళే గిరి గీసుకుని ఉండటం, మాదే గొప్ప అంటే మాదే గొప్ప, మా గురువే గొప్ప అంటే మా గురువే గొప్ప, మాకు తెలిసిన శాస్త్రమే గొప్పదండి మాకు తెలిసిందే గొప్ప, ఇలాగ ఒకే గురువు దగ్గర ఉన్నా కూడా మళ్ళీ దాంట్లో గ్రూపులు, మా గ్రూపే బాగా మంచి కష్టపడి పనిచేస్తుంది మీరు పెద్దగా మీరేమి అని వాళ్ళని వ్యతిరేకంగా వాళ్ళని వేరుగా చూడటం, ఇలాగ వేరుగా చూడటం అనేది ఏదైతే ఉందో అదంతా కూడా ఈ 12 రాశులలో 6వ రాశి అయిన కన్య, 12వ రాశి అయిన మీనం ప్రభావం వల్ల మనుషులందరూ కూడా ఇలాంటి ఇబ్బందుల్లో ఉంటారు. ఇలాంటివన్నీ దాటాలంటే మనం షణ్ముఖుని యొక్క ఆరాధన చేయాలి. షణ్ముఖుడు అంటే 6 ముఖాలు కలవాడు. ఈ 6 ముఖాలకి పాలు ఇచ్చి పెంచేట సప్తమాతృకల్లో 6 అందుకని ఈ ఆ మాతృకలు ఎక్కడుంటారని చెప్పుకున్నాం, వృషభ రాశిలో ఉంటారు. వృషభ రాశిలో ఉన్న సూర్యుడు, వృషభ రాశిలో ఉన్న చంద్రుడు, అంటే వృషభ రాశిలో చంద్రుడు వచ్చినప్పుడు వైశాఖ పౌర్ణిమ, బుద్ధ పౌర్ణిమ అంటాం, ఆ రోజు సాధన చేసుకోవటం వల్ల ఈ షణ్ముఖ శక్తి ఏదైతే ఉందో అది మనకు లభిస్తుంది. అలాగే సూర్యుడు వృషభ రాశిలో ఉండగా ధర్మం మనకు తెలుస్తుంది అన్నమాట. ఈ అంతఃశత్రువును జయించడానికి మనకు ఒక చక్కటి ఉపదేశం ఇచ్చారు. ఆ ఉపదేశం ఏంటంటే కుజుడి యొక్క మంత్రం అన్నమాట అది. ఆ కుజుడి యొక్క మంత్రం మనం బాగా చేసుకోవడం వల్ల మనలో అంతఃశత్రువులైన కామ క్రోధ లోభ మోహ మత్మాత్సర్యాలన్నీ మన కంట్రోల్లోకి వస్తాయి, అవన్నిటి నుంచి బయటపడతాయి. అలాగే వీళ్ళ యొక్క ఈ కుజుడు యొక్క పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎప్పుడైతే మనం ఇవన్నీ చేస్తామో దాంట్లోంచి వచ్చేది ఫస్ట్ లిబరేషన్, స్వేచ్ఛ వస్తుంది, అలాగే దయ మనలో పెరుగుతుంది, అలాగే త్యాగం అనే లక్షణం అభివృద్ధి చెందుతుంది. త్యాగే నైకే అమృతత్వ మానసుడు అంటే త్యాగం అనే దానివల్లే అమృతతత్వాన్ని ఎవరైనా పొందగలరు అని చెప్తారు. అలాంటివన్నీ కూడా మనకు ఈ కుజుడి వల్ల లభిస్తాయి. ఈ కుజుడి యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్ని బాగుతుంది మన మీద మనం అదుపు తెచ్చుకొని ద్వంద్వాతీత స్థితికి, అక్కడి నుంచి సంకల్ప బలాన్ని పెంచుకోవడానికి. సంకల్ప బలం అంటే ఎలా ఉంటుందంటే లాహిరి మహాశయులు బాబాజీ కలుసుకుంటారు. కలుసుకున్న తర్వాత ఇదిగో నువ్వు క్రితం జన్మలో ఒక గొప్ప రాజు అయ్యి బంగారు మేడలో ఉండాలి అనుకున్నావు, అందుకని ఆ బంగారు మేడలో ఒకసారి అలా తిరిగి వచ్చేసి అని చెప్పి లోపలికి పంపిస్తారు. కాసేపు అంతా చూసుకుని బయటకు వచ్చాయి అది మాయమైపోతుంది. అది ఎలాగైందంటే ఆయన సంకల్పశక్తి వల్ల వచ్చింది. అలాంటి సంకల్పశక్తి ఏదైతే ఉందో అలాంటి సంకల్పశక్తిని ఒక వ్యక్తి సాధించాలంటే ఈ కుజుడు, కుజుడికంటే పైన ఎవరు ఉంటారు అనుకున్నాం, దైవీతత్వం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మంత్రం ఉంటుంది, ఆ మంత్రం చేయటం వల్ల మనిషిలో సంకల్ప బలం పెరుగుతుంది, లోపల ఉన్న శత్రువులు అందరూ పరిహరించబడతారు. ఈ ఇది చాలా శక్తివంతమైనది, ఎంతో ప్రతిభావంతమైనది, చాలా చాలా గొప్పదన్నమాట ఈ మంత్రం. ఇది అగస్త్య మహర్షి వాళ్ళ ఆశ్రమంలో, అగస్త్య మహర్షి గారి ఆశ్రమంలో చేరిన వాళ్ళకందరికీ ఇచ్చే మంత్రం. ఇచ్చిన తర్వాత దాన్ని దీక్షగా చేసుకుంటూ వాళ్ళు గురువుగారి పనుల్లో ఉంటారు. అది చాలామంది వినుంటారు కాబట్టి దాన్ని గడగడ గడగడ చదవకూడదు, ఒక్కొక్క అక్షరం చదవాలి. ష ర వ న భ ప శరవణ భవ శరవణ భవ అని అంటారు. శరవణ భవాన్ని కలిపి చదవకూడదు, విడగొట్టి చదవాలి. ష ర వ న భ వ దీనికి ఇంకోటి ఏంటంటే 3 డైమెన్షన్స్లో కనుక ఊహిస్తే మనకు ఒక 6-pointed ఇది వస్తుంది, స్టార్ కాదు. దాన్ని ఎలా చెప్పాలంటే తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, పైన కింద, ఇవి కనుక ఊహిస్తే ఏమవుతుంది, 4 దిక్కుల 4, పైకి ఒకటి కిందకు ఒకటి, 6 రకాలుగా ఉన్న ఒక ఆయుధం కనిపిస్తుంది, 6 ముఖాలు ఉన్న ఆయుధం. అది జ్ఞానం అన్నమాట. కుమారస్వామి చేతిలో ఉన్నది శక్తి ఆయుధం, దాన్నే వేలాయుధం అంటారు. అందుకని కొందరు తమిళియన్స్ వేలాయుధం అని పెట్టుకుంటుంటారు పేరు. ఆ వేలాయుధం ఆరు ఉంటాయన్నమాట దానికి. దీన్ని ఈ ఆరు అక్షరాలని న్యాసం చేసుకుంటూ చేసుకుంటారు. ఎలాగంటే మనకు చెస్ట్ వైపు తూర్పు అనమాట, ఎందుకంటే అక్కడ ష, కుడి చేతి వైపు రా, వీప్ వైపు నా, ఎడం చేతి వైపు వా, పైకి భ, కిందకి వా, ష రా వా న భ వా. అలాగా మన హృదయంలోంచి తూర్పు దిక్కుకి అంటే మన ముందరకనమాట, ష అనగానే ఒక గీతలా ఇలా ముందరకు వచ్చినట్టు, రా అనగానే హృదయంలోంచి ఒక తెల్లటి వెలుగు కిరణం లాగా కుడి చేతి వైపుకి వచ్చినాడు రా. వా అన్నప్పుడు హృదయంలోంచి వీపు వైపు వెనక్కి వా ఒక వెలుగు పెడుతున్నాడు. అలాగే హృదయంలోంచి ణ అన్నప్పుడు ఎడం చేతి వైపు ఒక వెలుగు కిరణం వెళుతుంది. అప్పటికేమయ్యాయి ష రా వా ణ అయ్యాయి. తర్వాత హృదయంలోంచి పైకి తలకాయ నుంచి పైకి అలాగా భ, అలాగే హృదయంలోంచి కిందకి కాళ్ళ వైపుకి వా, చ ర వ న భ వ, ఇలా మెల్లిగా చేసుకుంటూ ఉండాలి. ఆ చేసుకుంటున్నప్పుడు హృదయంలో ఉన్న ఆ దివ్య తేజస్సు ఈ ఆరు వైపులకి వెళ్ళి లోపల ఉన్న ఆరు శత్రువుల్ని ఓడిస్తుంది. ఓడించి మనకు మన శత్రువుల్ని నాశనం చేసి, ఎలాగైతే కుమారస్వామి దేవతల సేనానాయకుడు అయ్యాడో అలా మనం కూడా మనలో ఉన్న దేవతలందరికీ మనం సేనానాయకులు అయితే దేవతలందరూ మనతో కలిసి పనిచేస్తారు. ఆ రకంగా పరమాత్మ యొక్క సంకల్పాన్ని నెరవేర్చే గురు పరంపరతో మనం కలిసి పనిచేయడానికి ఈ కుజుడు మనకు సహాయపడతాడు. ఇవి ఈ కుజుడికి సంబంధించిన విశేషాలు అన్నమాట. ఈ కుజుడు అటు మేషరాశికి ఇటు వృశ్చిక రాశి రెండింటికి అధిపతి. మేషమేమో అన్ని కొత్త కొత్తవన్నీ ప్లాన్ చేస్తూ ఉంటుంది. కొత్తవి ఎంత కొత్త ఆలోచనలు, ఎవ్రీథింగ్ న్యూ, కొత్తది ఏదన్నా స్టార్ట్ చేయాలంటే మేషరాశి ప్రభావం అంటే కుజుడి ప్రభావం ఉంటుంది. అలాగే ఎనిమిదో రాశి ప్రభావం వల్ల ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తాం. ఎనిమిది అంటేనే అష్టమ రాశి, రంధ్రం అంటారు అంటే చిల్లు, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతాయి, ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతాయి, ఎక్కడెక్కడ మనం మోసపోతాం, ఎక్కడెక్కడ డేంజర్ ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్తుంది. అది కూడా కుజుడే. కాబట్టి మనిషికి ఎక్కడ డేంజర్ ఉంటుందంటే వాడి గురించి వాడు మర్చిపోవడం ఏంటి, హేమర్పాటు. ఇందాక మనం చిన్నసారి దీంట్లో చెప్పుకున్నాం ఏదంటే పంచకోశాల గురించి చెప్పుకుంటున్నప్పుడు ఏమరుపాటు లేని స్థితి ఏదైతే ఉందో అది ఆనందమయ కోశం. ఆనందమయ కోశంలోకి ప్రయాణించడమే మన జీవితాందరికీ కూడా లక్ష్యం. అలాంటి ఏమరుపాటు లేకుండా ఉంటుంది, మృత్యువు లేకుండా ఉండడం, అదే మృత్యు మీద విజయం, మృత్యుంజయత్వం. ఎనిమిదో రాశి మృత్యు, ఇక్కడ దానికి అధిపతి కుజుడు. ఎప్పుడైతే మనం కుజుడికి సంబంధించి ఇది చేస్తామో మనం కూడా మృత్యుంజయలో అవుతాము. ఇవన్నీ కూడా కుజుడి యొక్క ప్రభావం వల్ల మనకు లభిస్తాయి. కుజుడి యొక్క పైన ఉన్న అధిపతి ప్రత్యధిపతి అని ఉంటారు, అధిదేవత ప్రత్యధిదేవత. ఆ అధిదేవత ఎవరంటే ప్రత్యధిదేవత సుబ్రహ్మణ్య స్వామి. అందుకని సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రతి వాళ్ళు. ఇవన్నీ తెలుసుకొని వీటిలన్నింటినీ మీరందరూ చక్కగా ఉపయోగించుకుంటారని, మీరందరూ కూడా శక్తివంతులు అవుతారని గురువుగారు చెప్తారు. అజ్ఞానం, అశక్తి, అభావం. ఆ అశక్తి పోగొట్టుకోవాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. మరి ఇదంతా కూడా గాయత్రిలో ఉందంటే అన్నిటికీ మూలం గాయత్రి. మీరు జంతికలు చేసుకోవాలా లేకపోతే ఇంకేవో రకరకాలు ఉంటాయి కదా, వాటితో చేసుకోవాలి. ఏవి చేసుకోవాలని అసలంటూ పిండి ఉండాలి, శనగపిండి ఉండాలి, కారం ఉండాలి, ఉప్పు ఉండాలి, ఇంతే. ఈ మూడు ఉంటే ఎన్నైనా చేయొచ్చు. అలాగే గాయత్రి అనే వెలుగు మన దగ్గర ఉంటే దాంట్లోంచి ఎన్నైనా నేర్చుకోవచ్చు. మరి గాయత్రి ఉండగా మళ్ళీ మేము కుజుడు చేయాలా, గాయత్రి ఉండగా మేము లేకపోతే రాముడు చేయాలా, గాయత్రి ఉండగా ఇంకోటి చేయాలా అంటే ఆ గాయత్రి వెలుగుని ఇప్పుడు శ్రీశైలంలో లేకపోతే నాగార్జున సాగర్లో లేకపోతే ఎక్కడ మార్చికండలో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది కరెంట్. కానీ మనం దాన్ని డైరెక్ట్గా వాడుకోలేము కదా, అక్కడి నుంచి ఇంకో చోటకి రావాలి, అక్కడి నుంచి ఇంకో చోటకి రావాలి, అక్కడి నుంచి మన కరెంటు పోల్ మీదకి రావాలి, అక్కడి నుంచి మన ఇంట్లోకి రావాలి, అక్కడి నుంచి మన గదిలోకి రావాలి. ఇలాగ స్టెప్ డౌన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫార్మర్స్ అవి ఇవి పెట్టి సబ్ స్టేషన్స్ అలాగా. గాయత్రి అనేది మహా తేజస్సు, సృష్టి అంతటికీ పోదు. ఆ తేజస్సు అన్ని చోట్లకి వచ్చి 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 మన దగ్గరికి వస్తుంది. అలాగే వాడుకోవాలి దాన్ని. అందుకని కుజ అంటే సుబ్రహ్మణ్య ఆరాధన ద్వారా ఇవన్నీ మీరు అందరూ కూడా తెలుసుకుని గురువు గారు ఇచ్చిన ఆసక్తి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీనివల్ల వస్తుంది. అది పోగొట్టుకోవడం ఇంకేం చేయాలో మనం తెలుసుకున్నాం. అదంతా పాటిస్తారని ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయ్యేణ మహిం నో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.